స్వప్న సుషుప్త అవస్థలు మనందరికీ ఉన్నాయి, ప్రతి జీవకోటికి ఉన్నాయి. కనుక ఈ మూడు స్థితులలోనూ ఏ విధంగా మన ఆచరణ ఉండాలో, మెలకుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో, కలలు కంటున్నప్పుడు మన ఆచరణ ఎలా ఉండాలో, నిద్రపోతూ ఉన్నప్పుడు మన ఆచరణ ఎలా ఉండాలో అనేదే మన మొత్తం జీవితం యొక్క విస్తృత. ఎవరు ఎలా జీవించినా కూడా జాగ్రత్త అవస్థమైనా జీవిస్తాడు, స్వప్నావస్థమైనా జీవిస్తాడు, లేకపోతే నిద్రైనా పోతూ ఉంటాడు. ఈ నిద్రపోతున్నటువంటి అవస్థ యొక్క సింబాలిజం కుంభకర్ణుడు. అంటే ఏంటి కుంభకర్ణుడు అంటే? ఎక్వేరియన్ ఏజ్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అని కుంభకర్ణుడిని చాలా చిన్న చూపు చూస్తాం. కానీ రామాయణం యొక్క అంతరార్థం నిన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని మాట్లాడుకున్నప్పుడే అసలు ఆ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతూ ఉంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు అని చెప్పడానికి కారణం అది. ఎక్వేరియన్ ఏజ్ కుంభము కర్ణుడు అంటే ఎక్వేరియన్ ఏజ్ నుంచి వచ్చేటువంటి చెప్తారు పాపం, త్రేతాయుగంలోనే ఉన్నాడు పాపం. కానీ త్రేత ఇప్పుడే మనకి ఎక్వేరియన్ ఏజ్ అర్థం కాకపోతే త్రేతాయుగంలో ఏ అర్థం అవుతుంది? అంచేత అతను నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు. అంచేత ఆ కుంభకర్ణతోనూ ఇప్పుడు మనం అలవర్చుకోవాలి. అంటే నిద్రపోమని కాదు నేను చెప్పేది, ఆ ఎక్వేరియన్ ఏజ్ ఏ విధం అవుతాయి ఇప్పుడు మనం ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు రాబోయే యొక్క కుంభయుగ అవతరణ దాన్ని కలికి అవతరణ. ఇంగ్లీష్ వాళ్ళు ఫారినర్స్ కుంభయుగం ఉన్నారు, మనమేమో కలికి యుగావతారం పూర్తయిపోయి కలికి అవతారం వస్తుంది, కలియుగం అయిపోయి అని చెప్తున్నాం. అది దాన్ని అర్థం చేసుకోవటానికి ఓం అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగోగివ ఎస్ మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. శుచి అంటే సంకల్పము, శుచి అంటే స్నానం చేయటం అనేది కాదు. పావక పవమాన శుచి అనేటువంటి మూడు చరణాలలో సంస్కారాలు ఉంటాయి, బీజాలు. ఆ బీజాలను తీసుకొచ్చేటటువంటి శుచి అనేటటువంటి కిరణాన్ని నేను పట్టుకుంటున్నాను. ఏ కిరణాన్ని పట్టుకుంటున్నాను, ఏ సంస్కారాన్ని పట్టుకుంటున్నాను? బాహ్యము అంతర్గతం లోపల కూడా ఎటువంటి సంస్కారాలు నాలో ఉండాలి? పుండరీకాక్షణ అంటే భగవంతుడి యొక్క ప్రాణ ఏంటో, ఈకే గారి భాషలో విశ్వ ప్రణాళిక ఏంటో, జ్వాలాకూల్ భాషలో ద వరల్డ్ హెయిరార్కి చేయవలసిన పనులు ఏంటో నేను పట్టుకుంటాను పుండరీకాక్షణ అనే భావంతో కూర్చుంటున్నాము. మన యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో రాబోయేటటువంటి ఆ నూతన యుగం యొక్క సంస్కారాలను ఈ యజ్ఞవిధానం ద్వారా సూర్యుడి నుంచి నేను పట్టుకోబోతున్నాను. పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలి, నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని చెప్పి యజ్ఞం పూర్తి అయిపోయాక అసలు పని స్టార్ట్ అవుతుంది. అంచేత ఆ యజ్ఞంలో ఆ నూతన యుగానికి కావలసినటువంటి బీజాలు మీరు ఎలా నాటుకుంటున్నారో కూడా గమనించుకుంటాను అనే భావనతో కూర్చున్నాం. అదే ఓపెనింగ్ సెంటెన్స్. ఈ ఓపెనింగ్ సెంటెన్స్ అయిన తర్వాత మూడు ఆచమనాలు చేస్తాం. మూడు ఆచమనాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి మూడు స్థాయిలకైనా ప్రత్యేక లేకపోతే శక్తి సమృద్ధి సద్భావనలు. బీజాలు ఎక్కడ నాటాలి, ముందు భావనలో నాటాలి. సద్భావనలో బీజాలు ఉండాలి, మన భావనలో మారకుండా. ఎంత గొప్ప యజ్ఞ కర్మకాండ చేసినా భావన లేదు కనుకే కదా అర్థం కావటంలే. అంటే మొట్టమొదటి సద్భావనలు. ఈ సద్భావనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆకాశం నుంచి వస్తాయి. కనుక సద్భావనలు నాటుతున్నప్పుడు, సద్భావనలు నేను ఆకర్షించుకుంటాను అన్నప్పుడు ఆకాశపు యొక్క రంగుని ఆలోచించుకుంటూ చేతిలో నీళ్లు తీసుకోండి. యజ్ఞకుండ దగ్గర కూర్చున్న వాళ్ళు, నీళ్లు ఉన్నవాళ్ళు, నీళ్లు లేనివాళ్ళు అరచేతిని ఇలా పెట్టుకోండి. కావాల్సింది ఏంటి అంటే ఆ నీలిరంగు వర్ణమును పీల్చటం. మనం ఆ నీలిరంగు వర్ణాన్ని మనం పీలుస్తున్నాం, చేతిలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళేంటి, ప్రాణానికి ప్రత్యేక, ప్రాణశక్తికి ప్రత్యేక. నేను చేసే కర్మలలో సద్భావనలు దిగుతున్నాయి, అమృతమైనటువంటి భావనలు దిగుతున్నాయి అనే భావనతో ఓం అమృతోపస్కరణమసే స్వాహా. గమనివ్వండి, చప్పుడు యజ్ఞంలో బాహ్య కర్మకాండలో శబ్దాలు కూడా. అందుకే నిన్న టపటప వాయించమంటే వీళ్ళు ఇంకా గట్టిగా టపటపకాలు వాయించలే, నాకు నచ్చలే, ఇంకా చప్పుడు అవ్వాల్సిందది. ఇచ్చట రానివ్వండి చప్పుడు. జుహాయాద్వాజ్యం ఉన్నాయం, జుహం అంటే అదే అర్థం. ఇచ్చట ఏం చేసాం, సద్భావాన్ని లాగే ఉంది. పిలిచండి, తప్పులేదు, అదే కావాల్సినది. నేను మొహమాట పెడితే అట్ట కర్మకాండలు. నేను టీవీ పెడుతూ ఉంటే సౌండ్ రాకూడదు, స్టాటిక్ సౌండ్ రాకూడదు అంటే అట్ట వస్తాయి. అవి వస్తేనే టీవీ ఆన్. చేత నీలిరంగు వర్ణము సద్భావనలు. రెండవది శక్తి కావాలి, భావనలో ఆచరణలో పెట్టాలి అంటే శక్తి కావాలి. కన్నా ఏడుపు రంగు ఓం అమృతాపిధానమసే స్వాహా లాగండి. ఆ శక్తిని లాగండి. శక్తి భావన అయిపోయిన తర్వాత ఈ శక్తి, ఈ సద్భావనలు సమృద్ధిని పెంచాలి. అంతే కదా, లేకపోతే నేను చాలా మంచి పని చేశాను సార్, రిజల్ట్ ఏం రాలేదంటే అట్ట. మీరు ఈ రెండు కలిపారు అంటే అక్కడ సమృద్ధి కనిపించాలి. సమృద్ధి కనిపించలేదు అంటే కలపలేదని అర్థం. అంటే ఎలక్ట్రికల్ కనెక్షన్ మీరు ఇవ్వకుండా స్విచ్ నొక్కితే ఏం లాభం? శక్తి సద్భావనలు అనే రెండు వైర్లు రిజల్ట్ రావాలి, బల్బు వెలగాలి. ఎలాంటి బల్బు వెలగాలి? సమృద్ధి అనేటటువంటి బల్బు వెలగాలి. ఆ సమృద్ధి ఎలా ఉండాలి? సత్యం కరెక్ట్ అయినదై ఉండాలి, యశ మంచిదై ఉండాలి. మనకి యశస్సు చూస్తూ ఉండాలి తప్ప వీడ అనిపించుకోకుండా వాడు ఎంత గొప్పవాడు అనేటటువంటి కర్మలోకి మారాలి, సమృద్ధిలోకి మారాలి. శ్రీ సమృద్ధిలో సమృద్ధి అంతా కూడా అలాంటి ఆ పసుపు వర్ణం యొక్క సమృద్ధిని నేను పీల్చుకుంటున్నాను అనే భావన. ఓం సత్యం శ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహా రాగండి. అది ఈ మూడు రావాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, అంతర్యాగంలో శాతు లోపల వెళ్ళినప్పుడు ఇదే అన్నాం. అదే అన్నాం మాతాజీ ఒకసారి హరిద్వార్లో కొంతమందికి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చెప్పింది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ మూడు మీరు కరెక్ట్గా చేయగలిగితే, కరెక్ట్గా చేయటం అంటే భావనతో కలుపుకుని చేయగలిగితే ఇంకా ఏ సాధన చేయక్కలేదని చెప్పింది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆవిడ స్వయంగా ఆవిడ ఉచ్చరించినటువంటి మాటలు ఇవి. ఒక పుస్తకం కూడా ఉంది తెలుగులో వేసినట్టు గుర్తు నాకు, ఆ పుస్తకం అనుమాపురం వాళ్ళు. ఆ పుస్తకాన్ని కూడా చదవండి, నాకు ఆ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. వ్యక్తిత్వ పరిష్కారానికి మార్గము అని గురువుగారు రాసినటువంటి పుస్తకం. అందులో ఈ విధానం చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్తున్నది గురువుగారు చెప్పిందే, కానీ స్వాధ్యాయం చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవంతా కూడా. ఇంచేత ఏం చేసుకున్నాం, మళ్ళా మనం అంతర్యాగంలో శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు పసుపు ఎరుపు నీలము ఎలా అవుతుందో ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆచమనాలు చేసాం. కానీ ఆచమనాలతో పాటు ఒక పదం కలిపాం అక్కడ, స్వాహా. ఇది మంచిగా చెప్తున్నాను నేను, అంటే చేస్తాను అని చెప్తున్నాను తప్ప ఇక్కడ మాత్రం ఇలా అనుకుంటాను. బయటకు వచ్చినప్పుడు మాత్రం నేను ఇదివరకు ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను అంటే ఆ వ్యక్తిత్వ పరిష్కారం అవ్వదు. యజ్ఞంలోంచి వచ్చిన వ్యక్తి యజ్ఞంలోంచి బయటకు వెళ్ళడు. అది పూర్ణాహుతి యొక్క అర్థం. వాడి యొక్క లోపాలు ఏమున్నా, ఎక్కువ ఉన్నా, ఎచ్చు తగ్గులన్నా అంతా కరెక్ట్గా పరిష్కరింపబడి పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటికి వెళ్తాడు. చేశాడు కదా ఇది. ఇప్పుడేంటి, శిఖాబంధనం. శిరస్సు మీద, బ్రహ్మరంధ్రం మీద చేపెట్టుకుంటాం మనం. చేపెట్టుకుని ఏం చేస్తామంటే ఏది అయితే ఆచమనం చేసామో మనం దాన్ని ఆ ఉచ్చ లోకాలలోంచి దేవతలు మన మీద వర్షింపజేస్తున్నారు అనే భావన. ఏం వర్షింపజేస్తున్నారు? మధ్య నుంచి నీలపు రంగు ధారపడి వెన్నుపూసల నుంచి అలా మూలాధారంలో వెళ్ళిపోతుంది. ఎడం వైపు నుంచి మనకి పసుపు రంగు ధార పడుతుంది, కుడివైపు నుంచి ఎరుపు రంగు ధార పడుతుంది. ఈ ధారలన్నీ కూడా ఏంటి, దివ్యమైనటువంటి తేజస్తమైతే, దివ్య తేజస్తమైతే మీరు ఆశామాషిగా దాన్ని చేసుకోకుండా ఆ వెలుతురు, ఇందాక ఆ ఫ్లేరప్ వచ్చింది చూసారా, ఉంగరం సూర్యుడు దాంట్లోంచి ఆ ఫ్లేరప్, ఆ దివ్యమైనటువంటి తేజస్సు మాలోకి కిందకి దిగుతోంది అనేటువంటి భావనతో చేయండి. ఓం చిత్రూపిణి మహామాయే దివ్య తేజస్సునందితే తిష్ట దేవి శిఖా మధ్య తేజో వృద్ధిం కురుష్వమే. ఆ యొక్క తేజస్సుని దుక్కు చేయగాక అని చేసేయండి. చేసేసిన తర్వాత ఇందాక మనం ప్రాణాయామం చేసే ముందు అంతర్యాగం మొదలెట్టే ముందు ఏం చేసుకున్నాం, ఈ మూడు రకాల శక్తిధారాన్ని లోపల పిలుచుకున్నాం కదా, చుట్టూరు నీళ్ళు ఉంది, పసుపు ఉంది, ఎరుపు ఉంది. ఈ మూడు రకాల శక్తిధారలు కూడా ఒకేసారి పీల్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయిపోయారు కనుక ఆ శ్వాస ద్వారా ఆ మూడు రంగులు కింద దిగుతున్నాయి బయటకు వస్తున్నాయి అనేది ప్రాణాయామము. మంత్రం నేను చదువుతాను. ఆ మంత్రంలో ఏడు వ్యాహృతులు ఎందుకు పెట్టారు అంటే మూడు రకాలైనటువంటి ఇవి కిందకి దిగుతున్నాయి, నాభి నుంచి ఏడు రంగులు వస్తున్నాయి, అందుకని ఏడు వ్యాహృతులు పెడతాం అక్కడ. ఎందుకు ఏడు వ్యాహృతులు ఎందుకు పెట్టాము కూడా చాలామంది ప్రశ్నించరు, అడగరు కూడా. కానీ కారణం అదే, ఇందాక నేను మీకు అంతర్యాగం చేయిస్తున్నప్పుడు చెప్పాను, శ్వాస ద్వారా లోపలికి మూడు రంగులు రెండు పూసలు నుంచి కిందకి దిగుతున్నాయి బయటకు వస్తున్నాయి, అదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటి, ఇవి ఏడు వ్యాహృతులు, ఏడు రంగులు పడులు, ఏడు ఎక్స్పాన్షన్స్ అని చెప్పాడు ఇక్కడ. ఆ ఏడు వ్యాహృతుల్ని మనం పేరు పేరున చదివితే ఆ ఏడు రంగుల యొక్క కదలికి ఎలా ఉంటుంది, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి. మూలాధారం నుంచి బుద్ధి తత్వం దగ్గర నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయినప్పుడు మనోబుద్ధి చిత్తాహంకారాలు పై ఏడు రంగులు వరకు, ఐదేమో రంగులు మనస్సు బుద్ధి, ఇవి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి చక్రాలు కనుక ఈ ఏడు వ్యాహృతులకి ఉన్నటువంటి సంబంధం అది. అంటే కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుంటూ, ఇందాక నేను రెండు చెప్పానే మీకు, ఏంటి రెండు చెప్పాను గుర్తుందా, శ్వాస లోపల వెళ్ళి ఇక్కడ నుంచి మూడు రంగులుగా కిందకి దిగి మూడు రంగులుగా బయటకు వస్తుంది. ఇంకోటి ఏం చెప్పాను, సూర్యుడు నుంచి ఒక కిరణం నాభిలోకి వెళ్తుంది, అది వెన్నుపూస మీద ఏడు భాగాలుగా మారుతుంది ఏడు చక్రాలకి. ఇది కలుపుకుంటూ చేసుకోండి. మీరు ఇందాక చెప్పింది ప్రాణాయామం మాత్రం చదువుతాను నేను. ఓం భూ అన్నప్పుడు ఆ కిరణము మూలాధారంలోకి వెళ్ళింది. ఓం భువః ఆ కిరణము స్వాధిష్టానంలోకి మారింది. ఓం స్వః మణిపూరంలోకి వెళ్ళింది. ఓం మహః అనాహతంలోకి వెళ్ళింది ఆ కిరణం. ఓం జనః విశుద్ధిలోకి వెళ్ళింది ఆ కిరణం. ఓం తపః ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళింది ఆ కిరణం. ఓం సత్యం సహస్రాలలోకి వెళ్ళింది ఆ కిరణం. ఇది దేని వల్ల కంట్రోల్ అవుతుంది, ఏ వర్ణాల వల్ల కంట్రోల్ అవుతుంది అంటే, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ సాధన చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, ఓం ఆపహ మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయూతనిస్తాను. ఓం జ్యోతి నాకంటే పైన స్థాయిలో ఐడియలిజం ఉన్న వాళ్ళ వైపే నా దృష్టి ఉంటుంది, నేను కిందకి దిగుతాను, కింద వాళ్ళకి హెల్ప్ చేయటానికి నేను చేయూతని ఇవ్వటానికి వెళ్ళి నేను కూడా ఊపులు ఇరుక్కుపోతే సార్, నా దృష్టి ఎక్కడ ఉంటుంది, జ్యోతి మీద ఉంటుంది, నా చెయ్యి ఎక్కడికి వెళ్తుంది, కింద వైపుకి. ఆపం నీళ్ళు ఎప్పుడు కింద వైపు ప్రవహిస్తూ ఉంటాయి, జ్యోతి ఎప్పుడు పైవైపు వెళ్తుంది. కనుక ఈ సాధన చేసేది ప్రాణాయామం నేను, ఎందుకు నా కోసం కాదు, ప్రపంచంలో నాకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి చెయ్యూతని ఇవ్వటానికి, నేకంటే పై స్థాయిలో ఉన్న వైపు నేను ప్రయాణించడానికి. ఓం ఆపో జ్యోతి రసోమృతం. కానీ ఇది చేయటం వల్ల నా జీవితం రసం లేకుండా, అంతరీతం లేకుండా, ఆనందం లేకుండా మాత్రం అవ్వకూడదు, నా జీవితం రసమే అవ్వాలి. రసోవై సహ అంటే సాధారణంగా చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఆధ్యాత్మిక జీవితాల్లోకి వచ్చేసరికల్లా మామూలు జీవితం ఆనందం కూడా ఉండరు వాడికి, అదొక నిస్సారమైనటువంటి నిష్క్రియమైనటువంటి జీవితంగా కాకూడదు అని మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. అంటే ఓం ఆపో జ్యోతుల సోమృతం బ్రహ్మభూర్భువ స్వరం. ఇదంతా ఏంటి, క్రియేటివ్ నాలెడ్జ్తో ఈ మూడు లోకాలలో, అంటే ఏంటి ఇప్పుడు మనం మూడు రంగులు చెప్పుకుని మూడు లోకాలు కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలలో నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి దీక్ష తీసుకున్నాం మనం. ఇందాక చేసిన అంతర్యాగం ఇదే కదా, ఇది చేసిన తర్వాత కర్మకారణ కదా, బహిర్యజ్ఞం కదా, బహిర్యజ్ఞం దేంతో చేస్తాం మనం, ఈ ఇంద్రియాలతో చేస్తాం కనుక ఈ ఇంద్రియాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. ఏ విధంగా పవిత్రంగా ఉండాలి, ఇప్పుడు మనం అనుకున్న భావనతో ఇంచేత ఎడం చేతిలో నీళ్లు తీసుకోండి, ఆ నీళ్లు తీసుకుని దాన్ని కుడి చేతితో మూసేసి గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తాం. గాయత్రి మంత్రోచ్చారణ చేసిన మరుక్షణము కూడా ఈ మూడు రంగులు వెన్ను పూసలో దిగుతాయి, నాభి నుంచి ఏడు రంగులు బయటకు వస్తాయి. చెప్పాను కదా ఎలా అవుతుందో, అదే ఇక్కడ వస్తుంది. ఏడు రంగులు కలియక ఇక్కడ జరుగుతుంది అనే భావనతో గాయత్రి మంత్రం వచ్చారు. ఓం ఈ మంత్రపూతమైనటువంటి జలాన్ని మన అన్నింద్రియాలలో మొట్టమొదట ఓం వాల్మీ అస్యస్తు రెండు పెదాలు నా వాక్కు ఎప్పుడు కూడా ఆ స్థాయికి దిగి మాట్లాడును. ఎప్పుడు మాట్లాడినా ఆ స్థాయిలోనే మాట్లాడతాను. ఓం న సౌర్మే ప్రాణోస్తు, నేను శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు ఇందాక చెప్పుకున్న విధానం ద్వారానే శ్వాసను పీల్చుకుంటా. ఓం అక్షణోర్మే చక్షురస్తు, మా కళ్ళు ఎప్పుడు ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ దివ్యతత్వాన్నే చూస్తాయి. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, నేను విన్న మాటలు ఎప్పుడు కూడా మంచి మాటల్ని వింటాను. అంటే మిగతా మాటల్ని ఇటు నుంచి విని అటు నుంచి వదిలేస్తా, మంచి మాటల్ని ధారణ చేస్తా. ఓం బాహోర్మే బలమస్తు, ఇటువంటి పనులని చేస్తాను. ఓం ఊర్వోర్మే ఊజోస్తు, నా కాళ్ళు ఇటువంటి స్థలాలకే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయి, మిగతా చోట్లకి నేను వెళ్ళను. ఇలాంటి భావన మొత్తము నా శరీరంలో నింపుకుంటున్నాను. ఓం అరిష్టానమేయంగాని మనుస్తన్వామే సంతు. ఇక్కడ నుంచి యజ్ఞ విధానం యొక్క ఆ సైన్స్ ఎంత గొప్పగా డెవలప్ చేశారో చూడండి. మీరు అది ఆచరణలో పెట్టుకోండి. పృథ్వీ పూజనం చేస్తాం మనం. పృథ్వీ పూజనం అంటే ఏంటి? భూమిని పూజ చేస్తాం. మన శరీరంలో భూమి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. మనం భూమిలో ఏ విత్తనాన్ని నాటితే ఆ విత్తనం పైకి వస్తుంది. భూమిలోంచి దానితో అది ఏం పైకి రాదు. కలుపు మొక్కలు ఉంటే కలుపు మొక్కలు వస్తాయి, దుర్భావనలు అంటే దుర్భావనలు వస్తాయి, సద్భావనలు వస్తే సద్భావనలు వస్తాయి. అంటే ఎటువంటి మొక్కలు పైకి రావాలి? పైనుంచి మనం ఏం కురిపించుకున్నాము? మూడు రంగులు, శక్తి, సద్భావనలు, సమృద్ధి. మరి భూమిలోంచి ఏం రావాలి? శక్తి, సమృద్ధి, సద్భావన మొలకలు వస్తాయి. కనుక పృథ్వీత్వయాధృత లోక దేవిత్వం విష్ణునాధృత, సర్వవ్యాపకుడైనటువంటి ఏ విష్ణు ద్వారా నువ్వు ధరింపజేయబడి ఉన్నావో ఆ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువే నా మూలాధారంలోనే ఉన్నాడు. అంచేత నాలోంచి కూడా ఏం రావాలి? సమృద్ధి రావాలి, నాకు శక్తి రావాలి, సద్భావనలు రావాలి. కనుక వాటినే మళ్ళా నేను పైకి రేపుతున్నాను అనే భావనతో ఇటు నీళ్లు చల్లుతాం. భూమి మీద నీళ్లు చల్లితే ఏమవుతుంది? ఏదైనా ఉంటే అది ఉద్భవిస్తుంది కదా. అలాగే మీలోంచి ఆ మూలాధార చక్రం నుంచి మళ్ళా ఆ మూడు రంగుల్ని, నీలము సద్భావనకి ప్రతీక, ఎరుపు శక్తికి ప్రతీక, పసుపు సమృద్ధికి ప్రతీక, కనుక ఈ నీళ్ళు ఎప్పుడైతే జల్లుకుంటారో ఈ మూలాధార చక్రం నుంచి చిచ్చుగుడ్డి నుంచి వస్తాయే రంగులు, ఆ రంగుల్ని ఊహించుకోండి. మధ్య సుషుమ్న మార్గం నుంచి సద్భావనలు, ఈ సద్భావనలు రెండు వైపులా ఏమున్నాయి? సమృద్ధి ఉంది, శక్తి ఉంది అనే భావనతో నీళ్ళు చదువుకున్నాం. ఓం పృథ్వీత్వయాధృతాలు కా దేవిత్వం విష్ణునాధృత పంచధారే మాం దేవే పవిత్రం పురుషాసనం. నేను కూర్చున్నటువంటి ఆసనం, ఆత్మ కూర్చున్న ఆసనం ఈ శరీరం. దిగకుండా ఆత్మను ఆహ్వానించబోతున్నాం అగ్ని స్వరూపంలో, అది తన యొక్క ఆసనం. ఇది ఎప్పుడూ సంబంధాన్ని గుర్తుంచుకోండి. అందుకే గురువుగారు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో మొట్టమొదటి చెప్పిందే మనం ఎప్పుడు మర్చిపోతాం, శరీరమును భగవంతుని మందిరముగా గుర్తించి. శరీరమే మందిరం. మనం అంతా ఇది చేసేది ఇక్కడ కర్మకాండ కోసం కాదు, మనం మారాలి, మన శరీరాన్ని మారాలి. ఇప్పుడు ఆ శక్తిధారలు ఎక్కడి నుంచి ప్రోక్ చేస్తున్నాం మనం? మన మూలాధార చక్రం నుంచి బయటకు వస్తున్నాయి అంటున్నాం తప్ప అక్కడి నుంచి ఏం రావటం లేదు. కానీ అది చేసుకోవడానికి కావలసినటువంటి వాతావరణం తయారు చేసుకుంటున్నాం మనం కదా. చందన ధారణ ఇది చాలా ముఖ్యమైనటువంటి ధారణ. ఇది ఎప్పుడు జరుగుతుందో ఆ క్షణంలో భగవంతుడికి మనకి కనెక్షన్ వస్తుంది. భగవంతుడితో కనెక్షన్ ఎప్పుడైతే వస్తుందో చీకటి పోతుంది, అజ్ఞానం పోతుంది, వెలుతురు వస్తుంది. అంతేత ఈ చందనధారణ మంత్రంలో మూడు భాగాలుగా మనం చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటున్నాం అక్కడ? పాపనాశనం, అజ్ఞానం. పాపం అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొడుతుంది. మహత్పుణ్యం, అద్భుతమైనటువంటి వెలుతురునిస్తుంది. పుణ్యం అంటే అంతే కదా, అద్భుతమైనటువంటి వెలుతురునిస్తుంది. ఆపదా మహరతే నిత్యం, ఒకవేళ ఏదైనా ఆపదలు వస్తే అంటే ఏంటి, అటు అవరోధాలు వస్తే వాటిని తొలగించేయగలగాలి. దేంతో తొలగిస్తాం? మహత్పుణ్యం, సమృద్ధి. చాలా పుణ్యం చేసుకున్నాడు వాడు, సమృద్ధిగా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు, వీడయ్యాడు, వాడయ్యాడు, దేనివల్ల అవుతాడు వాడు? సమృద్ధిని లోపాడు. సమృద్ధిని బట్టి వాడి పుణ్యాన్ని మనం లెక్కగలుగుతాం. అంతేత మళ్ళా అవే వస్తాయి, మళ్ళా ఆ మూడు సమృద్ధి. దాని తర్వాత ఏంటి, పాపనాశనం. పాపం దేనివల్ల వస్తుంది? పాపం దేనివల్ల వస్తుంది? దుర్భావన వల్ల వస్తుంది. అసలు భావనలే సద్భావనలుగా ఉంటే పాపం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత సద్భావనలు మహత్పుణ్యం. ఆపదలు, ఆపదలు ఎలా తొలగించుకోగలం? శక్తితో తొలగించుకోవాలి. శక్తి లేకపోతే వచ్చిన ఆపద పోదు, శక్తి ఉంటే ఆపదలు పోతాయి. కనుక ఈ చందనం మనం ధారణ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మూలాధార చక్రం నుంచి సద్భావనలు, సద్బుద్ధి, శక్తి, సమృద్ధి అనేటువంటివి మన దగ్గర ఉన్నవి ఏమున్నాయో అవి బయట శిఖాబంధం వల్ల ఏం చేసాం? అంతరిక్షంలో ఉన్నటువంటి సద్భావనలు, అంతరిక్షంలో ఉన్నటువంటి సమృద్ధి, అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తిని మనం లాగాం. బయట నుంచి ఫోన్ నుంచి ఎలక్ట్రికల్ కనెక్షన్ 132,000 మెగావోల్ట్స్ నుంచి కనెక్షన్ తెచ్చుకున్నాం మనం. ఇంటి దగ్గర వైరింగ్ వేసాం. ఈ వైరింగ్ దానికి ఏం చేయాలి? లింక్ పెట్టాలి. ఈ లింక్ ఎక్కడ జరుగుతుంది? ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. బయట నుంచి వస్తున్నటువంటి ఆ మూడు శక్తిధారలు, మనలోంచి బయటకి పైకి లేస్తున్నటువంటి మూడు శక్తిధారలు ఎప్పుడైతే ఫలిస్తాయో అప్పుడేమవుతాయి? మన ఇంట్లో ఉన్నటువంటి అజ్ఞానము, మన ఇంట్లో ఉన్నటువంటి అసమృద్ధి, మన ఇంట్లో ఉన్నటువంటి శక్తిహీనత పోయి ఆ వెలుతురు శక్తి సద్భావంలో వస్తాయి. కనుక ఆపదాం హరతి నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఇంకా ఆ కనెక్షన్ ఇచ్చుకోండి. పైనుంచి వస్తున్నటువంటి ఆ శక్తిధారలు అనంతమైనటువంటి శక్తిధారలు. మీ ఓపిగా మీరు ఎంత పీక్కుంటే అంత పీక్కోండి. 60 వాట్ బల్బ్ పెట్టుకుంటారు, 100 వాట్ బల్బ్ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీలోంచి వచ్చేటటువంటి శక్తిధారలు మన శక్తిధారాన్ని బట్టి, మన స్థాయిని బట్టి వస్తాయి. రెండు పూసలను చూస్తున్నటువంటి శక్తిధార ఇలా వచ్చి ఆజ్ఞా చక్రం దగ్గర వస్తున్నాయి. పైనుంచి ఆ శక్తిధారలు పడుతున్నాయి. ఆ రెండింటినీ మనం కలుపుకుంటున్నాం. ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా అని దేంతో నొక్కుతున్నాం? మళ్ళా మనం సూర్యుడు యొక్క వేలుతో నొక్కుతున్నాం, ఉంగరం యొక్క వేలుతో నొక్కుతున్నాం. ఉంగరం ఎప్పుడు ఏర్పడుతుంది? మనస్సు సూర్యుడు కలుస్తేనే ఉంగరం కనిపిస్తుంది మీకు. లేకపోతే ఆ సూర్యగ్రహణం నాడు తప్ప మిగతా టైం కూడా ఆ దృశ్యం రాదు. కనుక ఆ దృశ్యాన్ని మళ్ళా మనం అంటే ఏంటి, మనస్సుని ఆత్మని ఏకీకరణ చేస్తున్నాము. చేసినప్పుడు ఆపదలు అన్నీ పోతే అంతా పుణ్యమే మిగులుతుంది అనే భావనతో చంద్రం పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాహ్య కర్మకాండలో దీక్ష తీసుకుంటాం మనం, రక్షాబంధనం తీసుకుంటాం. దీక్ష తీసుకుంటున్నప్పుడు 40 రోజులు దీక్ష, 9 రోజులు దీక్ష, 3 రోజులు దీక్ష, ఏకామ అఖండ భజన, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇలా మనం ముందే నిర్ణయం తీసుకుంటాం. దీక్ష వ్రతం తీసుకుంటాం ముందు, ఇంతసేపు చేస్తామని. బిఎస్సీ అది చదువుతున్న స్టూడెంట్స్, డిగ్రీలు చదువుతున్న స్టూడెంట్స్ 3 ఏళ్ళు నేను కష్టపడి చదువుతాను అని. కానీ ఆ కష్టపడి చదువుతాను అని వ్రతం తీసుకున్నప్పుడు కుమార్ కానీ చింతకం కానీ ఏం మాట్లాడు అంతా జరుగుతూనే ఉంటాయి. కానీ దానితో పాటు తను ఏ వ్రతం తీసుకున్నాడో దాన్ని కూడా కొనసాగిస్తాడు. చాలా మంది ఆచరణ చెప్పినట్టు కానీ భౌతికమైనటువంటి కోరికలు కానీ చదువుకో, అసలు ఏ స్టూడెంట్ చదువుకుంటున్నాడు ఇంకా ఎక్కువ చూస్తాడు మామూలుగా వాడుకుంటే. కానీ చదువుకోవాలి, చదువుకోకపోతే ప్రమాదం. కానీ ఇవన్నీ చూడటం ఆపేసి చదువుకోకుండా ఉంటే అంతకంటే చూడటం మంచిది. కానీ చూస్తుండగా ఆయన ఉంటాడు చూసినప్పుడు అది వ్రతంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఓం వ్రతేన దీక్ష మాతృతి. ఎప్పుడైతే నువ్వు వ్రతం తీసుకుంటావో దీక్ష ఏర్పడుతుంది. దీక్ష అంటే ఏంటి? ఏకాగ్రత. బిఎస్సీ చదువుతున్నాడు, 3 ఏళ్ళు చదువుతున్నాడు, 2nd ఇయర్లో ఉన్నాడు, పెళ్లికి వెళ్ళాలి వెళ్తాడు, బంధువులు ఇంటికి వెళ్ళాలి వెళ్తాడు, స్నేహితులతో కబులు చెప్పుకోవాలి చెప్పు ఉంటాడు. కానీ లోపల దీక్ష ఉంది, నేను 2nd ఇయర్ స్టూడెంట్ని, నేను చదువుకోవాలి, రేపు మార్చిలో పరీక్షలు ఉంటాయి, ఇది నా సిలబస్, నేను చేయాలి అని. అదే నిత్యం గుర్తుంచుకోవటం అంటే నామస్మరణ అంటే అర్థం అది. దీక్ష మనం ఏం చేసుకున్నామో అది అది దేనివల్ల వచ్చి నేను వ్రతం తీసుకున్నాడు కనుక వీడు వ్రతేన దీక్ష మాపోతే. వ్రతం లేకపోతే దీక్ష లేదు, మెకానికల్ అనేది తీసేసుకుంటూ ఉంటాడు అంతే. దీక్ష ఆపృతి దక్షిణ. ఈ పదం అనేక ఆధ్యాత్మిక పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోలేము, ఈ పదాన్ని కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోమని. దక్షిణ అంటే మనం ఏమనుకుంటామంటే ఇంత డబ్బు ఇచ్చేస్తే అయిపోతుంది, అది కూడా రూపాయి పావలా. నార్త్ ఇండియాలో 1 రూపాయి అంటారు, అది ఇక్కడ నాకు ఐడియా లేదు అని. రూపాయి పావలా ఇస్తారు లేదు, నార్త్ ఇండియాలో మాత్రం దక్షిణ ఏంటంటే 1 రూపాయి, రూపాయి పావలా ఇస్తారు అని. అంతకంటే ఎక్కువ ఇవ్వాలి దక్షిణ అని. కానీ మన ఆధ్యాత్మిక జగత్తులో 2 రకాలైనటువంటి దక్షిణ మనం ఇవ్వగలం. ఒకటే మనం భగవంతుడికి ఇవ్వగలిగేది ఏంటి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అనేది. ఎందుకంటే మీరు భగవంతుడికి ఏమగలరు ఈ సుస్థంతా అంతట మీరు సమయదానం చేసేటప్పుడు భగవంతుడికి దక్షిణ ఇచ్చేటప్పుడు ఇవ్వండి, ఇవ్వలేనిది ఇవ్వకండి ఎప్పుడు కూడా. అది శుక్రాచార్యుడు అదే చెప్పండి, ఏదో చూసుకోకుండా ఇచ్చిస్తానంటున్నా జాగ్రత్త అని. ఇచ్చేస్తే ఇచ్చే దానికి నువ్వు ఇచ్చేసే తీసుకుపోతాను, అప్పుడు మళ్ళా మరి బాధపడకూడదు నువ్వు. అంచేత సమయదానం దక్షిణ ఏం చెప్తాడు, 3 సంవత్సరాల పాటు చదువుతాను అంటాడు. అంటే 3 సంవత్సరాలు చదువుతూనే ఉంటాడు ఆ పుస్తకం ముందేసుకుని. కొంతకాలం భోజనం చేస్తాడు, కొంతకాలం స్నేహితులతో చదువుతాడు, కొంతకాలం అల్లరిగా చదువుతాడు, కొంతకాలం సినిమాల్లో గడుపుతాడు. ఇదంతా చేశాక కూడా ఖచ్చితంగా కొంతకాలం మాత్రం చదువుకునే ఇస్తాడు, సమయదానం చేస్తాడు. మొత్తం ఎవడూ చేయలేడు, ఏ వ్రతం తీసుకున్నా అది సమయదానం అంటే. రెండోది ఏం చేయాలి, సమయదానం ఇచ్చేశాక పుస్తకాన్ని ముందు పెట్టేసుకున్నాను నేను. అంతే కదా, నేను ఏం చెప్పాను, ఎదురకుండా పుస్తకం పెట్టుకుంటాను అంటే లాభం లే. ఆ పుస్తకాన్ని ఇంద్రియాలతో కలపాలి, ఆ సమయదానాన్ని చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి. అంతేట మన 5-10 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 10 ఇంద్రియాన్ని కూడా ఆ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేటటువంటి భావనతో దక్షిణిస్తాం. అంటే ఇంద్రియాన్ని ఇస్తాం, తర్వాత సమయాన్ని ఇస్తాం. ఈ సమయాన్ని దాన్ని ఇచ్చేటటువంటి దాన్ని దక్షిణ అన్నాక శ్రద్ధగా ఇది చేయకపోతే గురువు గారికి ఇచ్చేసాం సమయదానం. ఆయన ఏంటి ఆత్మహత్య చదవమన్నట్టు ఆత్మహత్య చదివేసాం. ఏమేమి ఏం చదివో ఆత్మ కదా గుర్తులేదు, పారాయణ చేశాం నేను. ఏం చదివో మనకు తెలియదు, అందుకే చదివేది. ఆ చదివింది మన వ్యక్తిత్వాలు దిగాలి, మనమే గురువులుగా మారిపోతే కదా చదువు యొక్క అర్థం. ఈఎస్సీ మీద చదివాను అంటే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా మీకు వచ్చేస్తుంది అది. అలాగే గురు చరిత్రలు కానీ అవి కానీ చదివినప్పుడు మీరు గురువుల స్థాయిలోకి మారిపోవాలి. అంటే మీకే అనుగ్రహం కాకుండా ఇంకోళ్ళని మీరు అనుగ్రహించే స్థాయికి ఎదగాలి. అది దేనివల్ల వస్తుంది, శ్రద్ధ వల్ల వస్తుంది కనుక. శుద్ధి సాయిబాబాను సాయిబాబాను మిగతా గురువులని ఎవరైనా కూడా శ్రద్ధకి, శ్రద్ధ అంటే ఏంటి, కాలాన్ని ఇంద్రియాన్ని కలిపేటటువంటి లక్ష్యం. దక్షిణ శ్రద్ధ మాపునది, ఈ శ్రద్ధ ఉంటే సత్యమాపునది. రిజల్ట్ దానంటే అదే వస్తుంది, రిజల్ట్ రాలేదనే ప్రసక్తి లేదు ఎప్పుడు కూడా. అంచేత ఇది మనం అక్కడ కట్టుకుంటాం. మళ్ళా 3 తాళ్ళు వేసుకుని 3 ముళ్ళు వేస్తాం ఇక్కడ. దాని అర్థం ఏంటి, మళ్ళా ఇందాక చెప్పుకున్నదే, నా యొక్క సమృద్ధి, నా యొక్క శక్తిని, నా యొక్క సద్భావంలో దీనికి ఉపయోగిస్తాను అని. అది మర్చిపోతాం ఎప్పుడు కూడా, మన సద్భావాలు ఎక్కడుంటాయో మనకు తెలియదు, మన శక్తి మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో మనకు తెలియదు. అది చేయకుండా ఉంటాను అనేటటువంటి భావన రక్షాబంధన. దీని తర్వాత సంకల్పము. ఈ సంకల్పము అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉందనిపిస్తుంది. ఎక్కడి నుంచి మనం మొదలెడతామంటే శ్వేతవరాహకులతో, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొదలెడతాం. ఈ రోజు వరకు ఫలానా రోజు శుభదిరో శుభకరణే నేను ఈ కర్మ చేస్తున్నాను. దీంతో మీరు మాట్లాడుకోకండి, వినండి నేను చెప్పేది. అది 3 ఇంపార్టెంట్. కాళ్ళు కట్టుకోవటానికి ఏంది, కాళ్ళు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు. కావాలంటే నేను ఒక బండలు కొనిస్తాను, ఆ బండలు కాళ్ళు ఒంటి నిండా చుట్టుకుండా నాకు అభ్యంతరంగా కాళ్ళు కంకాండలో పడకండి. మళ్ళీ ఇది ఎందుకు నేను చెప్పడం, అంచేత ఈ దీక్ష మనం తీసుకున్నాం, వ్రతం మనం తీసుకున్నాం. ఈ వ్రతం మనం తీసుకున్న తర్వాత ఏమని వ్రతం తీసుకున్నాం, నా సమయాన్ని నా ఇంద్రియాలను నాకు వీలు ఉన్నప్పుడు 24 గంటలు పాఠాలు ఎలా చెప్పడో, 24 గంటలు పోలీస్ మ్యాన్ డ్యూటీలు ఎలా ఉండడో, మన ఉద్యోగాల్లో 24 గంటలు మనం ఎలా ఉండవు, 24 గంటలు మనం యుద్ధ సైనికులుగా ఉండవు. కానీ యుద్ధం చేసేటప్పుడు యుద్ధ సైనికులుగా ఉంటాం మనం. అంచేత మనం టైం ఇచ్చాం మనం పని చేయటానికి, ఆ టైం ఎప్పుడు నా ఇంద్రియాలను దీని కోసమే ఉపయోగించుకుంటాను అనేటటువంటి దీక్ష మనం తీసుకుంటాం, కట్టుకుంటాం, చేతికి వ్రత బంధనం చేసుకుంటాం. ఆ వ్రతం మనం తీసుకున్న తర్వాత ఈ వ్రతం ఎలా పడితే ఎలా చేస్తే లాభం లేదు. దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు కర్మ ఆచరించాలి తప్ప, పూర్వకాలంలో ఋషులు అడుగు గడిపారు కనుక నేను అడుగు గడిపోతానంటే ఇప్పుడు అడుగులు వెతుక్కోవాలి. మీకు అడుగులు లేవనుకుంటే మరి సరే, అంచేది మీరు అడుగులు వెళ్ళిపోవాలి అనుకుంటే అడుగు దొరకదు కనుక ఇంకా మీరు ఋషి జీవితం జీవించలేరా. అలాంటి పరిస్థితి ఏం లేదు, ఋషి జీవితం జీవించాల్సింది మనస్సు లోపల కనుక. ఈ మొత్తము కాలపురుషుడు యొక్క వ్యవస్థ ఉంది కనుక ఆ డివైన్ ప్లాన్ ఏంటో శ్వేతవరాహకల్పం నుంచి మొదలెట్టి ఈనాటి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నీ తెలియాలి మీకు. ఇది తెలుసుకోను అది తెలుసుకోను నాకు అదంతా ఏం అక్కర్లేదు, నాకు భగవంతుడు అనుగ్రహం వచ్చానంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుగ్రహం? సర్వజ్ఞత్వం రావాలి అంటే సర్వజ్ఞత్వం స్థాయికి కనీసం మీ లెవెల్లో ప్రయత్నించండి పెరుగుకోవటానికి. అంచేత శ్వేతవరాహ కల్ప నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి సంఘటనలు భాగవత రహస్య ప్రకాశంలో ఈకే గారు ఇచ్చారు 13వ పార్టీ ఓం చూడండి. దీని తర్వాత ఎలా పడితే ఎలా చేస్తే లాభం లేదు, పరిస్థితులకు అనుగుణంగా మీరు కర్మ ఆచరించాలి తప్ప. పూర్వకాలంలో ఋషులు అడవి గడిపారు కనుక నేను అడవి గడిపోతానంటే ఇప్పుడు అడవులు వెతుక్కోవాలి, మీకు అడవులు లేవనుకుంటే మరిచారు. ఇంకేది మీరు అడవులు వెళ్ళిపోవాలి అనుకుంటే అడవి దొరకదు కనుక ఇంక మీరు ఋషి జీవితం జీవించలేరా, అలాంటి పరిస్థితి ఏం లేదు. ఋషి జీవితం జీవించాల్సింది మనస్సు లోపల కనుక. ఓ మొత్తం కాలపురుషుడు యొక్క వ్యవస్థ ఉంది కనుక డివైన్ ప్లాన్ ఏంటో శ్వేతవరాహ కల్పం నుంచి మొదలెట్టి ఈనాటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ తెలియాలి మీకు. ఇది తెలుసుకోను అది తెలుసుకోను నాకు అంతా ఏం అక్కర్లేదు, నాకు భగవంతుడు అనుగ్రహం వచ్చానంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుగ్రహం? సర్వజ్ఞత్వం రావాలి అంటే సర్వజ్ఞత్వం స్థాయికి కనీసం మీ లెవెల్లో ప్రయత్నించండి చదువుకోవటానికి. అంతే శ్వేతవరాహ కల్ప నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి సంఘటనలు భాగవత రహస్య ప్రకాశం ఈకే గారు ఇచ్చారు 13వ పార్టీ ఓం చూడండి ఎవరికి. దీని తర్వాత మనకి సీక్రెట్ డాక్టర్ లో చాలా స్పష్టంగా ఉంది మొత్తం శ్వేతవరాహ కల్పం నుంచి ఇక్కడ వరకు కాదు. పురాణాలు చదివి నేను అర్థం చేసుకోగలను, పురాణాల్లో అసలు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ పురాణాల భాష మనకి అర్థం కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తుందో చూడండి, ఇది ఉప్పుని చదవటం కాదు. మన ఇక్కడ సూత్రాల గురించి చెప్పాను కదా, ఆ సూత్రాలన్నీ ఇక్కడ వస్తాయి చూడండి. ఓం నమః ఉపాత దుఃఖక్షయ ద్వారా శ్రీ గాయత్రీ పరదేవత తుల్యార్థం శ్రీ మహావిష్ణువు రాజేయ ప్రవృత మానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మనవంతరే భూర్లోకే భరతఖండే సమస్త దేవత గోబ్రాహ్మణ సంగరు అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ యువనామ సంవత్సరే సంవత్సర పురుషుల్లో మొట్టమొదటి సుఖము శ్రీ సూక్తము పురుష సూక్తము ఇదంతా సంవత్సర పురుషుణ్ణి రకరకాల కాలాలుగా విభజించుకున్నాం. వారము విధి నక్షత్రము కరణము యోగము ఈ ఐదు భాగాలుగా విభజించుకున్నాం కదా ఐదు సూక్తములు. ఈ ఐదు సూక్తాలు ఇక్కడ ఎలా వస్తాయో చూడండి. యువనామ సంవత్సరే దక్షిణ అని ఏమవుతుంది శ్రీ సూక్తం మాసే శ్రీ సూక్తం యొక్క కాంబినేషన్ ఒక శుక్లపక్షము కృష్ణపక్షము ఏ మాసేది ప్రతి మాసం కదా ఆశీజ మాసే పక్షే కృష్ణపక్షం శుక్లపక్షం కానీ అమావాస్య శుక్లపక్షే వాసరే ఏమన్నారు మానవచ్చుగా మంగళవాసరే భౌమవాసరే అంటే శుక్రణ సూక్తం శుభ నక్షత్రే ఏ నక్షత్రం అశ్విని నక్షత్రే శుభ యోగే శుభకరణే ఏవం గుణ విశిష్ట విశిష్టాయాం శుభ తిథౌ అమావాస్యాం శ్రీ గాయత్రీ పరివార సభ్యా వయం వాతావరణ కాలుష్య నివారణార్థం గురుకురుంగు సద్బుద్ధి ప్రవర్ధనార్థం పసుపు నీలకురుంగు విశ్వ కళ్యాణార్థం పసుకురుంగు మాతా భగవతీ దేవి సహిత పండిత శ్రీరామ శర్మ గురువరేంద్ర సంరక్షితం శ్రీ గాయత్రీ హవనం కరిష్యామహే. ఎంత గొప్ప పని మీరు చేసినా గురువులు ఎప్పుడు ఒకే మాట చెప్తారు, మీకంటే కింద ఉన్న వాళ్ళకి మీరు చెయ్యితే మా చెయ్యి మీకు అందుతుంది, లేకపోతే మీరు చెయ్యి ఇలా పైకెట్టి ఈ చేతిని నన్ను తీసుకుని కింద ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే ఎప్పుడు ఒక తెలుగులో మీరు పోతుంటారు. కరెక్ట్గా పదంగుళాలు ఉంటాయి, మీరు ఆ పదంగుళాలు ఇక్కడ కిందని తొగితే ఆ పదంగుళాలు అక్కడ పైకి వెళ్తుంది. దాన్ని సేవ అనే వివేకానంద మానవ సేవ మాధవ సేవ అని ఆ సేవ చేసేటటువంటి ప్రకృతి జలతత్వానికి ఉంది. జలతత్వం ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది, అది ఎంత గొప్పదైనా గంగానది అయినా కూడా హిమాలయాలలో ఆవిర్భించినప్పటికీ కూడా అది కిందకే ఉంటుంది. అది ఇష్టం, అది ఏ నదైనా కావచ్చు, ఎంత గొప్ప నదైనా కావచ్చు, దాన్ని మీరు ఎంత గొప్పగా అయినా కీర్తించవచ్చు, కానీ అది ఎప్పుడు ఏం వెళ్తుంది కిందకి వెళ్తుంది. అంటే ఏంటి, కిందనున్న వాళ్ళకి చెయ్యవతని ఇవ్వటానికి వెళ్తుంది, ఈ చిన్ననున్నటువంటి మానవ సముదాయానికి సస్యశ్యామలమైనటువంటి పంటలన్నీ అందజేయడానికి ఎక్కడో అంతరిక్షంలో పుట్టినటువంటి ఆ గంగానది కిందకి దిగుతున్నట్టే, మీరు మీ స్థాయిలో సహాయం చేస్తాను ఇతరులకి అనేటటువంటి దీక్ష తీసుకోకుండా యజ్ఞం మీరు చేస్తామంటే చూసుకోండి, నచ్చండి మీరు చేసామనేటటువంటి దాంట్లో ఇంకా తప్ప మీరు యజ్ఞం చేసుకుని బయటకి రాగానే సేవాధర్మంలో ప్రవృత్తి అవుతే తప్ప హెల్ప్ చేయగలిగింది చేయలేని స్థితులు చాలా ఉంటాయి. చాలాసార్లు మనం హెల్ప్ చేయలేము, అది వేరే విషయం. చేయగలిగింది చేయని స్థితి మాత్రం ఎప్పుడూ రాకూడదు. అది మీరు ఎప్పుడూ కూడా నిరంతర జాగరూకతో గమనించుకోవటమే వరుణ దేవత అవ్వాలన్న మీలో వరుణుడు దిగాలి అంటే ఇది చేయాలి. నేను దానికి సింబాలిక్గా ఇక్కడ కలశాన్ని పెట్టి చేస్తాము. నీళ్ళు ఉంటే కదా కిందకి ప్రవహించేది, డ్రైగా ఉంటే ప్రవహించేది అయితే ఎంతైతే మనలో రసం ఉంటే, రసానుభూతి ఉంటే, కరుణ ఉంటే కిందకి దిగుతుంది. కనుక ఆ కరుణని వర్ణ దేవత స్వరూపంలో ఆవరణ చెప్పు. అదే ఈ మంత్ర యొక్క అర్థం కూడా. ఓం తత్వయామి బ్రహ్మణామందమాన స్థలాశాస్తే యజమానో హిర్వి అహేళమానో వరుణ బోధ్యర్షుభం సమాన ఆయు ప్రమోషీ ఓం మనో జ్యోతిర్జుషుత మాజస్య బృహస్పతి యజ్ఞమిదం తరుత్వరిష్టం యజ్ఞం సైమం దాతు విశ్వే దేవాసహ మాదయతాం ఓం ప్రతిష్ట ఓం వరుణాయ నమః స్థాపయామి ధ్యాయామి. మన హృదయాలలో ఆ సేవాభావాన్ని ప్రతిష్ట చేసుకోండి. ఇప్పటి నుంచైనా కనీసం మాకు ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా కూడా సేవ చేస్తాను ఇప్పటికి అనేటువంటి జీవనం తీసుకోండి, దీక్ష తీసుకోండి. గంధ పుష్ప అక్షత దీప నైవేద్యం సమర్పయామి. ఈ ఐదు పూజలు అంటే మనకు ఉన్నటువంటి ఐదు ఇంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ సేవను నేను నిరంతరము చేస్తూ ఉంటాను. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఛాన్స్ లాగేసుకోవటం అసలు ఇంకోటి సేవ చేయనివ్వకండి. సేవంతా మీరే చేసేయండి. సేవకులకి సేవకు అయిపోయింది. అదే గురువు గారు పెద్ద లేవగానే పాటించేటటువంటి దేవత ప్రేరకుడని సంపాదనరే. నన్ను దీని దుఃఖి దుఃఖము విఫలించే సేవకు తను సంతాపమే. దీనిని దుఃఖులు ఆత్మలు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క కష్టాన్ని పూర్తి చేసేటటువంటి దయ నాకు ఇవ్వు. ఆ దయ కరుణ లేకపోతే మీరు సేవ చేయలేరు, చేస్తే నటన అవుతుంది. అంతే నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకసారి ఒక ఊళ్ళో ఆ ఊరి పేరు చూస్తే చాలా ప్రమాదం. ఒక ఊళ్ళో రోటరీ క్లబ్ వాళ్ళు మనం ఒకసారి పళ్ళు ఫలాలు అవంతా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. జనరల్ హాస్పిటల్ పాపం వాళ్ళకి పళ్ళు అవి ఉండవు కదా అని చాలా ఆనందించి వచ్చేస్తానన్నారు. 7 గంటలకు రమ్మన్నారు, 7 గంటలకు వెళ్ళాను. అక్కడున్న ప్రెసిడెంట్ 6 గంటలు 11 గంటలు వచ్చారు. 4 గంటల సేపు అక్కడ కూర్చున్నాను నేను, వాళ్ళు ఇంటికి రాలేదు అని చేసిన తర్వాత వాళ్ళు అటు ఇటు చూశారు. చూసిన తర్వాత రామకృష్ణ గారు మరి ఇప్పుడు ఇవాళ వెళ్తాను దీని ఉన్న సార్ అన్నారు. ముందుకన్నా ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, దానికో ఫోటోగ్రాఫర్ రాలేదన్నాడు. సేవలు ఇలా ఉంటే దాని నిజంగా జరిగిన సంఘటన ఇదే కల్పించి చెప్పిన సమయం కాదు. ఇదే మన సేవ ఎవడైనా చూస్తున్నాడా లేదా, మనం సేవ చేసింది ఎంతమందికి అర్థమైంది, ప్రపంచం అంతటికి తెలిసిందా లేదా, ఎందుకు ఈ సేవలు? ఈ సేవ అహంకార పూరితమైనటువంటి సేవ. కానీ అహంకార పూరితమైన సేవ అయినా మంచిదే అసలు సేవ చేయకుండా ఉండటండి అంటే, అది గుర్తుంచుకోండి. అంతేత చేస్తున్నటువంటి అహంకార పూరితమైన సేవలు కూడా మానేయకండి. చేయగలిగితే అహంకారం లేకుండా చేయండి సేవ, సేవ కోసమే. లేదు అహంకారంతో చేసినా పర్వాలే, బిర్లా టెంపుల్స్ కట్టించండి పర్వాలే, అభ్యంతరాయలే. మనం బిర్లా టెంపుల్ అనం దాన్ని, మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివా టెంపుల్ అంటాం. అతను మాత్రం బిర్లా టెంపుల్ అనుకుని ఆనందిస్తాడు, అది అతని ఉద్దేశం. ఇంకా ఈ వరుణ తత్వాన్ని హృదయంలో 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ద్వారా చేస్తాం అనేదే కలశ పూజను జలస్థాపన. ఆ జలము అనేది ఎప్పుడు కూడా కరుణ, ఎప్పుడు కన్నీళ్ళ కింద కాలుతూ ఉంటాయి. కన్నీళ్ళు కాస్తగలిగితే ఎన్ని రాత్రుల్లో తలవడాలు కన్నీళ్లతో తడిపేశానన్నాడు గురువు గారు. ముక్తి అంటారు, మోక్షం అంటారు అందరూ కూడా. నాకే అర్థం కాలేదు ఆ ముక్తి ఎక్కడుందో మోక్షం ఎక్కడుందో. ఎవరు ఆ మాట అనేది కబీరు సమాధగురు రామదాసు రామకృష్ణ పరమహంస స్థాయిలో ఉన్నవాడికి మోక్షం అంటే ఏంటో అర్థం కాలేదు. మనం మాత్రం మోక్షం గురించి నా లక్ష్యం ఏంటి అంటే మోక్షంకి వెళ్తాం. ఆయనకి పాపం అర్థం కాలే, పాపం చిన్నవాడు ఆయన చదువుకోలేదు, కబీర్కి చదువు రాదు, సమర్థుడు రామదాస్ స్కూల్కి వెళ్ళినట్టు నాకు ఎక్కడ లేదు, శ్రీనివాస శర్మ ఆచార్య ప్రైమరీ స్కూల్ దాటలేదు. మనం అందరం గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనుక ఆయనకి అర్థం కాకపోవచ్చు, మనకు అర్థం అయిపోయింది. అర్థం అవుతే అర్థం అయ్యవచ్చు కాదు, కానీ ముక్తి గురించి మనకి తెలియదు. అంతట ఆ కరుణారసం రాత్రిలో ఆయన ఏడవగలిగాడు, ఆవిడ కోసం ఏడవడు, మన కోసం ఏడ్చాడు ఆయన. ఎవరికి ఆయనకి ఏంటుంది బాధ అయిన జమీందారు, పెద్ద జమీందారు విషయంలో పుట్టాడు ఆయన. పుట్టిన తర్వాత కూడా ఎందుకు ఆయనకు ఆ కరుణ ఆ బాధ ఉందా మనకి, ఆవేదన ఏర్పరచుకున్నా, ఆవేదన లేకుండా ఏంటి యజ్ఞం? ఆ వరుణ తత్వాన్ని మీరు గుర్తుకుంటున్నారా యజ్ఞం చేసుకున్నప్పుడు? గుర్తుకోకపోతే నటనే అవుతుంది యజ్ఞం కనుక. అది హృదయంలో స్థాపించుకున్న తర్వాత ఎప్పుడు వస్తుంది మీకు? దేవతా స్థాయి వస్తే తప్ప కరుణ రాదు. దేవతలు ఒక్కళ్ళే మీరేమిచ్చారో అని అడిగారు పాపం, మీరు నైవేద్యం పెట్టిన వల్ల మీరే తినేయండి అంటారు. అంతవరకు ఏ దేవుడు కూడా నైవేద్యం తీసుకుని తింటే నేను చూడలే, తింటే మనం ఏ నైవేద్యం పెడతాం నా డౌటే చాలా డౌట్ అసలు పెట్టలేను కూడా. అమ్మో తిరస్కారం ఎంత అని కొంచెం మన ఇంట్లో వదిలేసుకుని కొంచెం తీసుకెళ్లి పెడతాం. తను ఏమి తిండని తెలుసుకొని మహానైవేద్యాలు పెడతాం మనం కొన్ని సినిమాలతో ఉండి. ఇంకేత మళ్ళా అది మనకి తిరిగి వచ్చేస్తుంది కనుక ఎన్ని రకాల దేవతాశక్తులు ఉన్నాయో అన్ని రకాలుగా మీరు సహాయపడగలరు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివేది కలశస్సు ముఖే విష్ణు కంఠోరుతుల సమాసం అనే దాంట్లో ఎన్ని రకాలుగా మీరు ఇతరులకు చెయ్యవుతని ఇవ్వగలరు, ఆ 24 రకాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి గాయత్రి మంత్రానికి సంబంధించినవి. ఆ 24 రకాల సేవలలో మీకు ఏ రకమైనటువంటి సేవ మీరు చేయగలుగుతారు, ఆ రకమైనటువంటి సేవ మీరు చేయడానికి దీక్ష తీసుకోండి, టిక్కు పెట్టుకోండి. అక్కడ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్రస్థి బ్రహ్మ మధ్యే మాతృగా స్మృతా కుక్షోపసాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హి వర్ణ అంగే స్థిత సర్వే కలసంతు సమాసిపా అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికరీ సద త్వయి తిష్టంతి భూతానే త్వయి ప్రాణా ప్రతిష్ఠితా సుఖస్వయం త్వమేవాసి విష్ణుస్తం చక్రజాపతి ఆదిత్యావసో రుద్ర విశ్వే దేవాస పైతృకా త్వయి తిష్టంతి సర్వేపి యత కామఫలప్రదా తత్ర సాగాపి మం యజ్ఞం కర్తుమేహే చలోద్భవ సాన్నిధ్యం కురుమే దేవ ప్రసన్నోభవ సర్వదా. ఇంకే దేవతా చిత్రాలు నేను చూడండి, సముద్రంలోను సరస్సులోను పద్మం మీద కూర్చుంటుంది. ఏమీ లేకుండా ఏ దేవత ఉండదు. దేవత అనుష్ఠానం చేసినప్పుడు మన ఋషులందరూ కూడా వాళ్ళ ఆశ్రమాలు నది ఒడ్డునే కట్టుకున్నారు. మనం కూడా ఏదైనా అనుష్ఠానం అది చేసినప్పుడు ఒక కలశం తీసుకొచ్చి పెట్టేస్తాం, కానీ ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు మీలో రావాలి. ఆ ఆర్ద్రత ఆ కరుణ మీలో రావాలి. అది ఎన్ని రకాలుగా రావాలి? ఇక్కడ చెప్పినటువంటి ఆ విష్ణు స్వరూపం అంతా కూడా మీ అంతటి మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఆ సహాయం ఎలా చేస్తాము? ఇది చేశాక ఆత్మ వచ్చింది, మేము సహాయమే చేసేస్తున్నాం. సహాయం చేస్తూ 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 ఉన్నాం అంటే మీకు అభివృద్ధి ఉండదు. అది చాలా మంది సేవా కార్యాలలో నిమగ్నమైనటువంటి వాళ్ళు చేసేటటువంటి తప్పు. సేవ చేయండి, మీరు ఆత్మ తెచ్చుకోండి, కరుణ తెచ్చుకోండి. కానీ గురువు గారు కళ్ళు తెచ్చుకునే తాళాలు కనిపించాక అతని సాధన మానలే. ఆయన సాధన చేస్తూనే ఉన్నాడు, ఆయన హిమాలయాలకు వెళ్తూనే ఉన్నాడు. ఆ హిమాలయాలలో ఆళ్ళ గురువునే ఆ తన స్థాయిలో ఇంకా పైకి ఎక్కడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇటు ఆర్ద్రత ఉంది, మనుషులు ప్రపంచం ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు, వీళ్ళ కష్టాలు తీసేయాలి అనే సేవాభావం ఉన్నా కూడా దీపము లేకపోతే, ఇచ్చే ఆదర్శాల వైపు వెళ్ళాలి అనే తపన లేకపోతే సేవాభావంలోనే ఇరుక్కుపోయి సేవ చేస్తున్నాను అనేటటువంటి తృప్తి అవుతూ ఉంటే మీరు మంచిదే, కానీ మీ యొక్క ఉన్నది ఆగిపోతుంది. కనుక దీప పూజనం చేస్తున్నాను, ఆదర్శం వైపుకు వెళ్తాం, కాంతి వైపుకు వెళ్తాం, ఉచ్చస్థాయి వైపు వెళ్తాం అనే భావనతో ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ, ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ, అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ, సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ, జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఆదర్శాల వైపు వెళ్ళిపోతున్నాను నేను. ఒకడు రైల్వే స్టేషన్ వెళ్ళట టికెట్ ఇవ్వండి అన్నట్ట. ఎక్కడికి టికెట్ ఇస్తాడు? నా ఇద్దరు పేరు చెప్తే అక్కడే టికెట్ ఇస్తాడు. కాదు మీ టికెట్లు అన్ని ఉన్నాయి కదా, ఒక టికెట్ ఇచ్చేయండి అన్నాడు. ఏ టికెట్ ఇవ్వాలి, ఏ టికెట్కి ఎంత డబ్బు ఇవ్వాలో మనకి తెలియాలి కనుక. మీ లక్ష్యం ఏమిటి, దానికి మీరు ఎంత కష్టపడాలి అని చెప్పేటటువంటి వ్యక్తి గురువు. మీ ఆదర్శాలను నిర్ధారణ చేసి ఆ ఆదర్శాల వైపుకు వెళ్ళటానికి మీరు ఎంత కష్టపడాలి, ఏ విధంగా కష్టపడాలి, ఏ దిశలో కష్టపడాలో ఆదర్శాల వైపు జ్యోతి వైపు తీసుకెళ్లేవాడు గురువు కనుక. ఆ తర్వాత గురు పూజలు వస్తుంది. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం సత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. కరుణని ఎక్కడైతే స్థాపన చేసుకున్నాము, సజల శ్రద్ధని ఎక్కడైతే స్థాపన చేసుకున్నాము, అక్కడే బాబా ఏమంటారు, సగుని అంటాడు గురువు గారు, ప్రఖర ప్రజ్ఞ అంటారు. తేజస్సు వాళ్ళు ఆ కరుణతో పాటు స్థాపన చేసుకోండి. ఆ స్థాపన చేసుకున్నప్పుడు, గురువుని స్థాపన చేసుకున్నప్పుడు గురు స్తోత్రాలు కాదు మీరు చేయాల్సింది. మీ ఆదర్శం ఏంటి, మీ జీవితాన్ని గురువు వలె మార్చేసుకోవాలి, మీరే గురువు అయిపోవాలి. గురు శిష్యుడికి ఎప్పుడు కూడా అభేదమే. గురు ఇన్ ద మేకింగ్ ఈ శిష్య అన్నారు ఒకడు. గురువు రేపు అవబోయేవాడు, ఇవాళ శిష్యుడు. అంతే కదా, ఎంఎస్సీ చదువుతున్నటువంటి స్టూడెంట్ రేపు ఏమవుతాడు, లెక్చరర్ అవుతాడు. ఇంకా మనం ఆ గురువుగా మారటానికి ఏ ప్రయత్నాలు నిత్య జీవితంలో చేస్తున్నాం. గురువుకి దక్షిణ వేసిన చందన వేస్తే ఆయన ఇంట్లో ఇంత ఇంకొంత వేసిన పాపం, చందన కాక్షమైన పడితే ఆయన కళ్ళలో పడుతుంది పాపం. ఇదంతా గురు పూజలు కావు. మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు కూడా ఆ గురువు యొక్క స్థాయికి రావటానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. చేస్తున్నారా, చేయకపోతే ఇప్పుడు చేయండి. మీరు బాబా శిష్యులైతే బాబాగా మారిపోండి, శ్రీరామ్ శర్మ ఆచార్య శిష్యులైతే శ్రీరామ్ శర్మ ఆచార్యగా మారిపోండి, మీరు ఈకే గారి శిష్యులైతే ఈకేగా మారిపోండి. మారటానికి మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం సిలబస్ పెట్టుకున్నారు. మీరు గురువుని ప్రార్థించేస్తే ఏం లాభం, ఆయనలాగా మీరు మారాలి అంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాలు అంతా కూడా మీలో రావాలి. అంటే ఏంటి మొట్టమొదటి చేయాలి అని పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం అనేది మొత్తం ఎగిరిపోయింది అసలు ఆధ్యాత్మిక జగత్తులో. రామ అంటే తాల్దా మాస్టర్ ఏమో నాకు సరిపోదు, నాకు దేశంలో వరకు మీరు నా దగ్గరకు వచ్చారంటే మీరు అనవసరంగా చాలా కష్టపడతారు, రామ అంటే సరిపోతే అనే వ్యక్తులు ఎవరైనా దొరికితే మీరు వాళ్ళ దగ్గర ఉండండి, నాకు అభ్యంతరం లేదు. కానీ రామ అంటే సరిపోదు, ఓం దూర్భోస్వ అంటే సరిపోదు. మొత్తము భారతీయ సంస్కృతి ఆర్ష విజ్ఞానాన్ని చదివిన తర్వాత 3600 పుస్తకాలు రాశాడు. ఇందుకు ఆయన చే దుర్దపెట్టి రాశాడా, గురువు రాశాడు. అంత జ్ఞానం ఉంది ఆయనలో, అది కూడా ఎంత రాసి ఉంటాడు ఆయన మీరు ఊహించుకోండి. 3600 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గురువు ఎంత జ్ఞానం ఉంటుంటే అంత బయటకు వచ్చింది, ఒక పార్టీ వచ్చేది. మిగతా అంతా ఆయన బుర్రలోనే ఉండుంటుంది. ఆయన బుర్రలో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోండి. పట్టుకోవాలంటే ముందు భౌతిక జగత్తులో ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన ఏం చేయమన్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు, చదవటానికి ప్రయత్నం చేయండి. ఆ దీక్ష ఇక్కడ చేసుకుంటున్నాం. గురు బ్రహ్మ గురు నమస్కారం, గురు దేవ భూమి, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురైన. నువ్వు పరబ్రహ్మ కాబట్టి నేను పొలం దున్నాను, నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వు నా దున్ని పెట్టి పంట బాగా జరగాలి, వర్షం కురవకుండా చూడాలి, నేను ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాను, వర్షం రాకుండా కూర్చుడు, పొలాన్ని కొయ్యటానికి కూడా నేను వెళ్ళను, కోసేవాళ్ళు ఎవరో వాళ్ళు ఇంతటి వాళ్ళు కోసేయని, కోసేసాక అవంతా కూడా ఊరుకు అదంతా వచ్చేసాక నా ఇంటికి నాణ్యం వస్తాను తెచ్చేసాక వంట కూడా నువ్వే చేసేసే, కానీ నువ్వు మాత్రం తినకు, అది మాత్రం నేను తింటాను. ఆ తుచ్చమైనటువంటి భావనను మనం ఇవాళ ఉదయం చేసుకోగలిగితే ఈ గ్రహణం పట్టిందే ఉండిపోతుంది కదా. అలాగే మనలో పట్టినటువంటి ఆ గ్రహణాన్ని ఉదయం చేసుకుని మళ్ళా ఆ సూర్యుడు కనుక బయటికి రాగలుగుతూ జ్ఞాన సూర్యుడు ప్రకారమైన అదే గురు పూజన అవుతుంది. ఆ గురువు యొక్క శక్తి మళ్ళా మనం చెప్తున్నాం కదా, గాయత్రి గురించి అనంతంగా చెప్పుకుంటాం కనుక గాయత్రి గురించి నేనే మాట్లాడను. ఆ గాయత్రి దేవి యొక్క ఏమని చెప్పుకుంటాం మనం, అన్ని ఉపనిషత్తులు సకల శాస్త్ర స్మృతి గీతలు అంతా కూడా గాయత్రిలో ఉన్నాయి. ఉంటే మీరు చదివితే ఉంటాయి అవి. గాయత్రి మంత్రం చేసుకుంటే సరిపోదు. గాయత్రి మంత్రం ఎలాంటిది అంటే అన్నం లాంటిది. ఉక్త అన్నం మీరు భోజనానికి పిచ్చే ఆ ఉక్త అన్నం కలిసి ఏం లాభం కాదు, లేవేమి కాస్త గొప్పవైంది, మీతో అంతా అయింది, కాస్త కమ్మగా తింటాను నేను. అలాగే గాయత్రి మంత్రం ఒకటి సరిపోదు. గాయత్రి మంత్రంతో పాటు ఈ శాస్త్రాలు కూడా అధ్యయనం చేయండి. చేస్తే ఈ శాస్త్రాల యొక్క అంతరార్థం బోధపడుతుంది. గాయత్రి చేయకుండా ఈ శాస్త్రాలు దొరికితే, ఇందాక నిన్న జడ్జి గారు వచ్చినప్పుడు చెప్పుకున్నాను కదా, మాకేమీ అర్థం కాలేదు సార్, రామాయణం మహాభారతం ఇంత అంతరార్థం ఉంటుంది అంటే, నాకు తెలియదు సార్, గాయత్రి చేశాను కనుక నాకు అర్థమైంది అన్న. మరి మీరు గాయత్రి చేస్తూ ఉంటే మీకు ఎంత అర్థమవుతుంది, నాకంటే ఎక్కువ అర్థం అవ్వాలి. ఇచ్చేంటే నాకు తెలిసింది మీకు చెప్పేస్తున్నాను కనుక అక్కడి నుంచి మీరు లాగాలి. నేను ఇంకొక మీకు ఫౌండేషనే నాకు తెలిసిన దాని దగ్గర నుంచి పడుతుంటే నాకంటే మీకు ఎక్కువ తెలిస్తే కదా మీరు గాయత్రి చేసినట్టు అవుతారు. అది గురువు గారు చెప్పేది, నేను అంటే నా గురించి మీరు చెప్పడమే. గురువు గారు అడిగే ప్రశ్న ఏంటి అంటే, గాయత్రి సాధన చేసి అడయారులో, బాంబేలో, ఎన్నో కలకత్తాలో లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను నేను. మరి మీరు ఏ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివారు, మీ స్కూల్లో లైబ్రరీలో ఉన్న పుస్తకాలు పేర్లు ఏమైనా ఎప్పుడైనా చూశారా అసలు అని ఆ గురువుని ఎందుకు తలుచుకునే హక్కు ఉందా, ఆయన చేసినట్టు చేయకుండా నువ్వు సంపాదించింది ఏదో నాకు ఇచ్చేసే, నువ్వు రాసావు కదా దీనినామా, దీనినామా ముందే రాసేయండి, ఆయన బాబు ముందే రాశాడు బాబు బతికున్న గారు ఇచ్చేసాడు, ఇచ్చేసాగారా ఇంక నీ కర్మానికి నువ్వు పోవాలంటుందా. ఆ గాయత్రిని, ఆ గాయత్రి దేవతను మనం ఆహ్వానం చేసుకున్నాం, ఆ గాయత్రి శక్తిని నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను, నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటాను, నిత్య జీవితంలో ఆ సేవను సేవాభావాన్ని పెంపొందించుకుంటాను అనే భావనతో గాయత్రి దేవుని ఆహ్వానం చేద్దాం. ఓం ఆయాతి వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రి చంద సామాత బ్రహ్మ యోనేను ముస్తుతే. ఓం శ్రీ గాయత్రి నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఓం స్తుతా మయా వరదా వేద మాత ప్రచోదయంతాం పావమానీం దుజానాం. పావమాని అవమానాన్ని ఉపయోగించుకోవాలి మీరు దేనికి, సమృద్ధి కొరకు. పావమానీం దుజానీం, ఏం సమృద్ధి కావాలి, ఆయుః ప్రాణాం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అతివ్యాపే లేదు. అభీష్టిత సిద్ధ్యర్థం పూజితో యశ్వరాసురే సర్వ విఘ్న హరస్తస్మై గణాధిపతే నమః. మొట్టమొదటి నేను నేర్చుకోవాల్సింది ఏంటి, గురుకులు గణాధిపతి నమః అని చెప్పి ఏ గురువు ఈ మధ్యకాలంలో వచ్చినా మేరబాబా కానీ సహవాస కార్యక్రమాలు అన్నారు, ఈకే గారు ఏమన్నారు సహజీవన కార్యక్రమాలు అన్నారు, గురువు గారు ఏమన్నారు సంజీవని వీచి అన్నారు, మీరు ఏదైనా పేరు పెట్టుకుని గురుకులు గణనాథ కలిసి మెలిసి మనం కూర్చుని జీవించలేకపోతే ఒకే కుటుంబం కాగా గాయత్రి పరివారం అంటాం, సాయి పరివారం అంటాం, మేహర్ పరివారం అంటాం, రకరకాల పరివారం అంటాం. కానీ ఆ పరివారంలో ఆ కుటుంబంలాగా మనం జీవించలేకపోతే కుటుంబంలో కలతలు రావా, అన్నదమ్ములు కొట్టుకోరా, అమ్మ పిల్లల్ని తిట్టరా, తండ్రి ఎన్నిసార్లు తిట్టుండడు కానీ కలిసిమెలిసి ఉంటుంది, తండ్రికి ఏదైనా అయిపోతే పిల్లవాడు గాబరా పడుతుంది, పిల్లవాడికి ఏదైనా అవుతే తల్లి గాబరా పడుతుంది, మిమ్మల్ని తిట్టావు నీ కర్మగాని అంటున్నావా ఏంటి. కానీ మరి ఈ పరివారంలో ఎందుకు అంతటిపోయినటువంటి గందరగోళాలు రాకూడదు, రాకూడదని ఎవరు ముందడుగు వేయాలి, మరి ఎవరు ముందడుగు, ఇద్దరు తొందరడుగు ముందేయాలి, తొందరగా ఎదురుస్తారు. ముంచేత ఆ కుటుంబ సభ్యత్వం ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతూ అప్పుడు సర్వ విఘ్నాలు వస్తాయి, విఘ్నాలు ఎందుకు వస్తాయి, విఘ్నాలు ఎప్పుడు వస్తాయి, కలిసిమెలిసి పనిచేయకుండా బంధువులు దుర్యోధనుడి మీద అటాక్ చేస్తే వయం పంచ శతాధికం అంటే యుధిష్ఠుడు, ఆ దుర్యోధనుడే పంపిస్తాడు అడవికి, దుర్యోధనుడు ఓడిపోతే అర్జునుడు పంపిస్తాడు వెళ్ళి యుద్ధం చేయి మన వాళ్ళని కొడుతున్నారు వాళ్ళని, అదేంటేనన్నా వాడు మమ్మల్ని అడవిలో పంపించారు, అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు 12 ఏళ్ళు అడవిలో ఉందంటే మళ్ళా 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉందని చూస్తే వాళ్ళంతా మేము సాయం చేస్తాము. మొత్తం బయట నుంచి ఎవరైనా వస్తే మాత్రం వయం పంచ శతాధికం, 100 కంటే 5 ఎక్కువ మనం ఉన్నారు, అంటే వాళ్ళు కౌరవులు 100 వీళ్ళు 5 మనము పుట్టేసుకున్నాం, దాని కానీ బ్రహ్మాండంగా కొట్టుకున్నాం, దాన్ని కూడా దెబ్బలు ఆట అన్నాం, అది కూడా ఒక ఆటే కొట్టుకోవటం కూడా, ఇంత ఆటలాగా కొట్టుకుంటే ఏం పర్వాలే, కానీ ఆ కొట్టుకోవటమే విడిపోవటానికి కారణం అవుతే ఇంకా ఈ స్తోత్రాలకు అర్థం లేదు. నీటి గణనాథ కలిసి మనం ఉంటాము. అభీష్టి కాదు సిద్ధార్థం పూజితులే సురాసురే, అసురులేమో సరే దేవతలను ఇద్దరు పూజిస్తారు చూడండి గణనాథుని, సర్వ విఘ్న హరస్తస్మే గణాధిపతి నమ. అదే భావంతో మిగతా శ్లోకాలు కూడా నేను చెప్పుకోవటానికి టైం లేదు కనుక చదివేస్తాను. కానీ ఆ దేవతాభావం, దేవతల యొక్క భావాన్ని నన్ను బాధ పెట్టిన వాడికి చెట్టు కూడా పండిస్తే రాయిస్తుంటాడు గట్టిగా, వాడికి చెట్టు ఏమిస్తుంది వెనక్కి తిరిగి పండిస్తుంది. చెట్టుకున్నటువంటి కామన్ సెన్స్ మనకి లేకపోతే, చెట్టుకున్నటువంటి ఆ దివ్యత్వం మనలో లేకపోతే ఏమి చెప్పుకుని మనం మనుషులని గొప్ప చెప్పుకుంటా ఏమే ప్రస్తుతం మనకి మానం లేదు, మనం గొప్పగా చెప్పుకోవటానికి. కానీ ఆ స్థాయికి మనం ఎదగలిగితే, ఇప్పుడున్న దేవతల స్థాయికి మనం ఎదగలిగితే, మనం అలా జీవించగలిగితే పక్కవాడు అలా అవుతే నేను అవుతాను, ఇంకా నువ్వయ్యేది ఏంటి పక్కవాడు అలా అవుతే, మనం మారిపోతాం, మనం మారితే యుగం మారుతుంది, మనం మారకుండా అయితే మారదు యుగం. ఆ భావనతో ఈ శ్లోకాలు చదువుతున్నాం. అభేక్షిత సిద్ధ్యర్థం పూజితో యశ్వరాసురే సర్వ విఘ్న హరస్తస్మే గణాధిపతే నమః. సర్వ మంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తుతే శుక్లాంబరం దేవం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపు శాంతయే ప్రసన్నవదనం ధ్యాయే. నిరంతరం ప్రసన్నంగా ఉండండి. నాకు ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాను. నాకు మాట్లాడితే నాకే కనుక కోపం వచ్చిందా అని అనుకోవద్దు. ఇప్పుడు ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపు శాంతే సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశా మనంగం ఏషాం హృదిస్తో భగవాన్ మంగళాయుతం హరి వినాయకం గురుం భామం బ్రహ్మ విష్ణు మహేశ్వర సరస్వతీం ప్రణమ్యాదు శాంతి కార్యాత్మే మంగళం భగవాన్ విష్ణు మంగళం గురుపురం మంగళం పుల్లరీకాక్ష మంగళాయ తలవే తొంభై చతుర్ముఖ బ్రహ్మ సత్యలోక పితామానం ఆగస్ట్ మండలే స్వస్మిన్ గురు సర్వార్థ సిద్ధే శాంతాకారం గురుచేమం తత్వం ఆధం సురేషం విశ్వాధారం గగన సుదృశ్వేహ వర్ణం శుభ్రహ్మం లక్ష్మీకాంతం గమనమేగం యోగ్యుద్ధ్యాన్నగమ్యం వందే విష్ణుం సర్వలోకైకనాథం వందే దేవనాథం సర్వం వందే పురస్కారణం వందే పల్లవభూషణం గురుణం వందే పశూనాథం వందే సూర్యశాంతమం వందే ముకుందపురం వందే భక్తజనాశ్రయించవరదం వందే శివం శంకరం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్పవర్ధనం గురవారుకుల వందనాత్ ముచ్చోర్ముక్షీయమామృతాత్ దుర్గే సుతాహర సుభీతి విశేషజం పూర్వం స్వస్థే సీతామతిమతీర సుఖాంగదాసి దారిద్ర్యపక్షపరిహారిణి పాపగమ్య సర్వోపకారకరణలోపదార్థచిత్త శుక్రం బ్రహ్మవిచారపాన పరమాన్ ఆద్యాంగరవ్యాపని వీణాపుస్తకధారిణి మేదాం జాగ్యాంగకారాపణం హస్తే స్ఫాటికమాలికాం భగవతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సుబ్రూయాం హిరణ్మయీం లక్ష్మీం జాతేమాలి కళాదీతాం కళ్యాణహృదయాం శివాం కళ్యాణజననీ నిత్యం కళ్యాణీ పూజయామ్యహం విష్ణుపాదాబ్జ సంభూతే గంగే ప్రకటయామిని ధర్మప్రవేతి విఖ్యాతే పాపం మే హరజాన్వే పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాసరితత్పర ఆగచ్చంత పరిత్రాణి పూజాకాలే సదా మమ ఈ దేవతలందరికీ మీరు వేరుగ ఆసనాలు అమర్చాల్సి వస్తుంది. ఇలాంటి వేరుగా మీరు గౌరవైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళా దేవతలు మనుషులు కలిసి పనిచేసేటువంటి కాలం వస్తుంది. అందుకే ఇదంతా కూడా దేవ పరివారం అని చెప్తాం. వీటన్నిటిని కూడా అపనం మన శరీరం మనుషులు అనుకుంటున్నాం. లోకపాటి ఉంటే దేవతలకి కోపాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోలేదు, ఏం చేస్తూ ఉంటాడు, ఇచ్చాడు మళ్ళా ఆయన చూస్తూ ఉంటాడు. అదంతా ఏం చూస్తున్నాడు కూడా ఎవరికి అందరూ కలిసి ఒకే కుటుంబంలాగా ఒక అద్భుతమైనటువంటి యుగాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ప్రతిపాదనలను ఈ దీనిలో చేసుకుంటుంది. ఎలా చేసుకుంటున్నాం? ఆ దేవత శక్తులను మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను పెంచుకుంటున్నాం. దానినే నమస్కారం అంటాం. నమస్కారం పెట్టుకుంటున్నాం వాళ్ళందరికీ. ఓం సిద్ధి బుద్ధి సేత శ్రీమన్ మహాగణాధిపతే నమ. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమ. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమ. ఓం వాణి హిరణ్య గర్భాభ్యాం నమ. ఓం శశి పురందరాభ్యాం నమ. ఓం మాతా పితృచరణ కమలేభ్యో నమ. ఓం కులదేవతాభ్యో నమ. ఓం ఇష్టదేవతాభ్యో నమ. ఓం గ్రామదేవతాభ్యో నమ. ఓం స్థానదేవతాభ్యో నమ. ఓం వాస్తుదేవతాభ్యో నమ. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమ. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమ. ఓం ఏతత్కముత్ప్రధాన శ్రీ గాయత్రీదేవ్యై నమ. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. ఈ విధంగా దేవతల్ని పూజించాక నిత్య జీవితంలో వాళ్ళని 16 రకాలుగానే మీరు పూజించగలరు శ్రీసూక్త మంత్రాలతోనే. అందుకే ఈ పూజలు చేస్తాం మనం. అందుకని శ్రీసూక్త మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటే ఆ దృష్టికోణంతో చూస్తాం. మొదటి రోజు ఒకలాగా చూడొచ్చు, రెండో రోజు ఇంకోలాగా చూస్తాం, మూడో రోజు ఇంకోలాగా చూస్తాం. ఇంట్రొడక్షన్ జరుగుతాం మొదటి రోజు క్లాస్లో, చివరి రోజు పరీక్ష ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్ జరుగుతాం.
ఈ మధ్య ఉన్నటువంటి ఆ 14 రకాలైనటువంటి ప్రోజెక్ట్ ఈ ఆవాహన మంత్రాలు కనుక ఈ ఆవాహన మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా శ్రీశక్తి మంత్రాలతో కానీ శ్రీశక్తి మంత్రాలతో కానీ ఆవాహనం చేయడానికి కారణం ఏమిటి అంటే ఏ రోజు మనం ఎలా జీవించాలో చెప్పేటటువంటి పూజనాలు యొక్క ఉపచారాలు అది మనసులో గుర్తించడం చేయండి. ఇంకొక ఆయనకు ఒక నీళ్ళు పోషం ఆచరణార్థం పానీయ సమర్పణ ఒక నిమిషం నీళ్ళు ఇస్తారు చేయండి. జిల్లాలో కాలు కొడుకోవడానికి కనిపిస్తుంది, అది స్నానం చేయడానికి కనిపిస్తుంది, మీరు చేయండి ఒక నిమిషాలు స్నానం చూస్తాను నేను చేసి చూపిస్తే ఏంటో భావన చేయండి. చేత అది ఎందుకు చేస్తున్నా అర్థం చేసుకోండి. అక్కడ ఒక చెంచా నీళ్ళు ఏంటి చేతులు కలిగిస్తుంది అంట, మీరు భోజనం చేసే చెంచా నీళ్ళతో చేతులు కడుగుతుంది చూస్తాను నేను. మళ్ళా పానీయం సమర్పయాన్ని మధ్య మధ్య ఆచరణార్థం పానీయం సమర్పణ ఒక చిన్న నీళ్ళు వేస్తాం, అట్లా నీళ్ళు మాత్రం ఒక గ్లాస్ నీళ్ళు తాగుతారు. ఇంకా ఆ భావన అర్థం చేసుకోండి. ఆ షోడశాచార పూజలో ఉన్నది శ్రీశిత్వం ఉన్నటువంటి ఆ భావన చంద్రుడి యొక్క కళలు ఎలా పనిచేస్తాయి జీవితంలో. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః అక్షతాం సమర్పయామి. ఇది సర్వభావే అక్షతాం సమర్పయామి అనేది 17వ తరగతి సాధన. ఏమీ లేకపోతే అక్షంతనిస్తాం భగవంతుడు భగవంత చెప్తాం. మీకు రత్నకటికి సింహాసనం పెట్టుకున్నాం, ఇంజామరాలు తీసుకున్నామంటే బంగారపు సువర్ణ పాత్రలతో సంసార పాత్ర ఊహించుకుంటాం. అతన్ని అతను మాత్రం మనం ఊహించుకోమనకూడదు, మనకి నిజంగా మన జీవితంలో మార్పులు తీసుకురావాలి. సర్వభావే అక్షతాంశం మనం ఏమి మేము చేయలేము సార్, మేము ఎంత అక్కడ చేస్తాం అత్యంతం మీ మనకు వస్తున్నాం చెప్తాను. నువ్వు చూసుకుంటే చాలా అత్యంతం ఎప్పుడూ కూడా వివరకు తెలుస్తుంది, సమృద్ధికి ప్రతీక మనకి కాదు. నాకు మీ ముఖాలు అనుకున్నాను మీరు నాకు మారుతి కాదు ఇవాళ ఉంటున్నారు అనుకోవటం తప్పలేదుగా. ఎప్పటికీ చూడాల్సింది ఇవ్వగలిగేటప్పుడు ఇంకేత మారుతి గారు నాకు ఇస్తారు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను. కానీ ఇంట్లో తీసుకొస్తారా మీరు ఏం చేస్తారా? చాలా ఉంటాను చాలా ఇచ్చిస్తే మాదే అయిపోతుంది మారుతి గారు. జాగ్రత్త మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండేది అది ఉండాలి సంకేతం సమృద్ధి అంతా మీదే, మీ వల్ల నాకు ఈ సమృద్ధి వచ్చింది. ఇంకే ఈ సమృద్ధి అంతా కూడా నీకొచ్చి నేను ఉపయోగిస్తాను అనేటటువంటి భావన సర్వభావే అంటే అభావాన్ని కాదు. నేను ఏది ఇవ్వలేకపోయినా ఈ క్షణంలో నేను ఇవ్వలేకపోవచ్చు, రేపు నాకు ఏదైనా రావచ్చు, నేను రేపు నేను కోటీశ్వరుడు అయిపోయినా ఆ కోటీశ్వరత్వం కూడా నిమిచ్చిందే నాకు అనేటటువంటి సంపూర్ణ సమర్పణ భావంతో అక్షంతలేస్తాం. అందరికీ మీకు అడగలేదు, మీకు ఇవ్వలేదు కనుక దీని కుటుంబ అక్షంతలకు కలిపి చేసుకోవడం కాదు. అట్లా అంచేత ఆ సర్వభావే ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను. నేను రేపు నాకు ఉద్యోగం వస్తుంది కోటీశ్వరుని అవుతాను, అప్పుడు నేను నిన్ను మర్చిపోను, అది కూడా నీదే, అందులో అంశదానం కాదు ఇక్కడ చెప్పేది. అంచేత సర్వభావే అక్షతాన్ సమర్పయామి అనేది జాగ్రత్త. ఎందుకంటే సర్వభావే అక్షతాన్ సమర్పయామి అంటే అర్థం ఏంటంటే అంతా ఇప్పుడే కాదు, రేపు రాబోయేది కూడా ఇవాళ అభావం ఉంది నాకు, రేపు నాకు వస్తుంది అది కూడా నీకే ఇచ్చిస్తానంటున్నాను, రేపేమిస్తుందో జాగ్రత్త. అంతేకా మీరు ఈ మంత్రం చదవదలుచుకుంటే అది కూడా నేను భగవంతుడికి ఇచ్చిస్తాననే తమ్ముంటే చదవండి. అంతే తప్ప ఏమీ లేక ఇస్తానని కాదు. అక్కడ సర్వభావే అక్షతాంశం ఉపయాని తత్వం నమస్కారించరుమి నమస్కర్మహితార్థాయ దేవాధారయేతరే సాష్టాంగోయం ప్రమాణిస్తే ప్రయత్నమయ సహస్రమృతే సహస్ర పద శిశురుగావే సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి ధారణే నమః. బాగా తింటే ఒక మంచి పని మనం చేయాలంటే వ్యక్తిగతంగా చేయాలి, ఎక్కడ చేయలేదు, అందరూ కలిసి చేయాలి. అందరి యొక్క శక్తి జలము, అందరి యొక్క పుష్పములు సద్భావములు, అందరి యొక్క అత్యంతలు సమృద్ధి, ఇదంతా కలిపి ఒక చోట చేర్చుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలం. కనుక దానికి సంకేతంగా జలము పుష్పము అత్యంతం మనకి ఈ యజ్ఞ కార్యంలో సహకరించేటటువంటి వాళ్ళు